the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతుంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ సాటర్డే అంటే మనము రొటీన్కి భిన్నంగా కరెంట్ అఫైర్స్ కాకుండా కొంచెం వెరైటీగా సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో మూవీ పర్సనాలిటీస్కి సంబంధించిందో మూవీ రివ్యూస్ ఇలా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఇవాళ అంటే ఈ మధ్యకాలంలో మనం కథల గురించి మాట్లాడుకుంటున్నాం. కథ కంచికి ఎలా వెళ్ళిందన్న విషయం దగ్గర నుంచి మొదలు పెడితే గ్రీకు పురాణాలు, తర్వాత ఫ్రెంచ్ కథలు, ఇలా రకరకాల భాషలవి, వాళ్ళ మైథాలజీలు, మన మైథాలజీలు అన్నీ మాట్లాడుకుంటున్నాం. కథ అయితే చాలు అని అందులో భాగంగానే అప్కమింగ్ రైటర్స్, ఫేమస్ రైటర్స్, ఇలా ఎన్నెన్నో కథలు చెప్పుకుంటూ ఉన్నాం. చందమామ కథలు చెప్పుకున్నాం. ఈ కథ అన్న రెండు అక్షరాలు మనిషిని ఎంతలా ప్రేరేపితం చేస్తాయి, ఎంతలాగా వాళ్ళ కర్తవ్య బోధన చేస్తాయి సడన్గా. అంటే మనకు తెలియకుండానే ఏదైనా ఒక మంచి కథ విన్నప్పుడు అందులో ఉన్నటువంటి సిచ్యువేషన్కి మనం కనెక్ట్ అయితే అరే ఇది కదా నిజంగా మనం చేయాల్సింది అనో, లేకపోతే ఇలా ఎప్పుడూ ఉండకూడదనో ఏదో ఒక విషయం మాత్రం మనకి ఆ టైంకి తడుతుంది. అందుకే పైగా శనివారం కొంచెం వెరైటీగా ఉంటుందని కథలని ఎన్నుకున్నాను. అయితే ఈ కథలు మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతోమంది లిజనర్స్ వాళ్ళ వాళ్ళ కథలు అంటే వాళ్ళు ఎప్పుడైనా రాసినవో లేకపోతే వాళ్ళ వాళ్ళు రాసినవి వాళ్ళు చదువుతామనో చెబుతూ ఉండడం, కొంతమంది నేనే అడుగుతూ ఉండడం వాళ్ళ చెప్పే విధానం బాగుందని అడుగుతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంది. కొన్నిసార్లు నేనే చెబుతున్నాను ఇలా జరుగుతుంది. అయితే లాస్ట్ టైం కథ చదివినటువంటి భారతి గారు ఆవిడ కథ చెప్పే విధానము అది చాలా బాగుండడం వల్ల, మాడ్యులేషన్ కరెక్ట్గా ఉండడం వల్ల, ఆవిడ దగ్గర కథలు ఉండడం వల్ల, ఆవిడ కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల నేను ఈసారి కూడా ఆవిడని ఏదైనా కథ ఉంటే పంపమని అడగడం జరిగింది. లాస్ట్ టైము ఆవిడ చదివినటువంటి కథని మెచ్చుకుంటూ దీపిక అనే అమ్మాయి చాలా బాగుంది అని చెప్పింది. సో ఇలా అంటే మనకి తెలియకుండానే మనం ఎంతోమందికి దగ్గర అవుతున్నాం. అందుకే ఈ వారం ఆవిడని మరో కథ అడిగాను. శరత్ చంద్ర గారు రాసినటువంటి నాన్న పులి అనే కథని ఆవిడ చదివి వినిపించబోతున్నారు. అలాగే ఇవాళ శనివారం. శనివారం అనగానే మనకి అపో శనివారం రోజు నల్ల బట్టలు వేసుకోకూడదు, నూనె బయట నుంచి తీసుకురాకూడదు, శనేశ్వరుడు ఏదో ఇట్లాంటివి మనకి నమ్మకాలు ఉంటాయి. మరి శనేశ్వరుడు పడితే ఓన్లీ చెడే అనుకుంటారు కానీ మంచి కూడా జరుగుతుంది. కానీ ఏళ్ళనాటి శని అంటారు కదా మామూలుగా, అలాగ చూసుకుంటే గనక ఏళ్ళనాటి శనిని కూడా మనము హడలెత్తించగలమా అంటే మనమైతే చేయలేము, కానీ హనుమంతుడికి ఏదైనా సాధ్యమే. మరి శనేశ్వరుడు హనుమంతుడిని ఎందుకు పట్టలేకపోయాడు అనే విషయాన్ని కూడాను ఆవిడ ఒక చిన్న పిట్ట కథ ద్వారా చెప్పబోతున్నారు. ఇక నాన్న పులి విషయానికి వస్తే మన చిన్నప్పుడు మనం ఎన్నోసార్లు నాన్న పులి కథని వినే ఉంటాం. గొర్రెలు కాయడానికి వెళితే కరెక్ట్గా అదే టైంకి నాన్న పులి వచ్చింది అని అరవడము, అయ్యో అని చెప్పి భయపడుతూ తండ్రి పరిగెత్తుకు రావడము, తీరా చూస్తే అక్కడ పులి లేకపోవడము, ఏహ జోక్ చేశాను అని చెప్పడం, ఆ తర్వాత రెండోసారి అలాగే అవ్వడం, మూడోసారి నిజంగానే పులి వచ్చినప్పుడు కూడా అట్లాగే అరిస్తే అప్పుడు ఇంకా నాన్న జోక్ చేస్తున్నాడు అనుకోవడం, మన వాడు పులికి పలహారం అయిపోవడం, ఇది మనకి తెలిసిందే. ఇదే టైటిల్తో వచ్చే ఈ నాన్న పులి అది కాదు. కాబట్టి శరత్ చంద్ర గారు రాసినటువంటి ఈ నాన్న పులి కథ ఏంటో మరి ఆవిడ మాటల్లోనే విందాం.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నా పేరు భారతి. ఈరోజు నేను చదువుతున్న కథ పేరు నాన్న పులి. రాసిన వారు శరత్ చంద్ర. నువ్విలా వారాల తరబడి పని మానేసి ఊరికెళ్తే ఎలా? నాకు కష్టం కదా, నిష్ఠూరం పోయాను మా పని మనిషి లక్ష్మమ్మను చూస్తూ. లక్ష్మమ్మ ఏమీ మాట్లాడలేదు. పలకమే, మళ్ళీ దబాయించాను. మా ఊర్లో బంధువుల కార్యానికి వెళ్ళానమ్మా చెప్పింది. ఇలా నెలలో 2 సార్లు వెళితే ఎలా? మళ్ళీ నిలదీశాను. మళ్ళీ మాట్లాడలేదు లక్ష్మమ్మ. సర్లే, ఇంకోసారి ఇలా చేస్తే పని మానిపించి వేరొకరిని పెట్టుకుంటా, బెదిరించాను. కాస్త బెదిరినట్టే చూసింది లక్ష్మమ్మ. నిజానికి నాది ఉత్తుత్తి బెదిరింపు తప్ప నిజంగా తనని పనిలోంచి తీయాలని కాదు. అలా తీసేస్తే లక్ష్మమ్మలా వాళ్ళు మంచి శ్రద్ధగా పనిచేసేవాళ్ళు దొరకడం కష్టం. పైగా లక్ష్మమ్మలా నిజాయితీగా పనిచేసేవాళ్ళు కూడా అరుదే. కనీసం స్పూన్ కూడా తాకని తన నిజాయితీ నాకెంతో ఇష్టం. అలాగని ఆమెని పొగిడితే నెత్తిన ఎక్కడ ఎక్కుతుందోనని నాకు కాస్త భయం. దాంతోపాటు జీతం కూడా పెంచమని డిమాండ్ చేయవచ్చు. అందుకే నిజాలను లోపల దాచేస్తూ ఉంటా. కానీ ఈసారి లక్ష్మమ్మ తను కూడా ఒక నిజం దాచినట్టు ఆలస్యంగా తెలిసింది. తను కొద్ది రోజుల ముందు చెప్పినట్టు తను ఊరెళ్ళింది బంధువుల శుభకార్యానికి కాదు. ఆ విషయం దాని కూతుర్ని చూసినప్పుడు, తనతో మాటలు కదిపినప్పుడు అర్థమైంది. ఆ రోజు లక్ష్మమ్మ స్థానంలో ఆమె కూతురు కృష్ణవేణి పనిలోకి వచ్చింది. ఏమమ్మాయి, మీ అమ్మ రాదా అడిగాను. ఆమెకు ఒంట్లో బావలేదమ్మా, అప్పటిదాకా నేనే వస్తాను చెప్పింది. కృష్ణవేణి పనిచేసే తీరు చూసి ఇంటి పనిలో తనకు నైపుణ్యం లేదని అర్థమైంది. కృష్ణవేణితో పాటు దాని ఇద్దరు పిల్లలు కూడా తల్లితో వచ్చేవాళ్ళు. వాళ్లలో ఒకరి వయసు 5 ఏళ్ళు, మరొకరి వయసు 6 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళని ఇంటి ముందున్న బల్లపై కూర్చోబెట్టి తాను పని పూర్తి చేసుకునేది. కృష్ణవేణి చెప్పినట్టు ఆమె తల్లికి అనారోగ్యం కాదని, తాను ఇంట్లో లేదని అర్థమైంది. తను మరికొన్ని ఇళ్లలో పనిచేస్తుందనే సమాచారం తెలిసింది. మీ అమ్మ ఎందుకు రాదే, కృష్ణవేణిని నిలదీశాను. ఈ ఇల్లు ఇక ప్రస్తుతానికి నన్నే చూసుకోమని చెప్పిందమ్మా, అసలు విషయం చెప్పింది కృష్ణవేణి. ఇదేమైనా ఆస్థ పంచుకోవడానికి అనాలనుకున్నాను. ఒకవేళ నా మాటలు రుచించక ఇది కూడా మానుకుంటే నాకే కదా కష్టమనుకున్నా. పైగా హైదరాబాద్లో పనివాళ్లకు ఉండే డిమాండ్ నాకు తెలుసు. మరో 2 రోజులు గడిచింది. పిల్లలు అలవాటు చొప్పున ఇంటి ముందున బల్లపై కూర్చునేవాళ్ళు. పసివాళ్ళు కదా అని ఇంట్లో ఉన్న బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చేదాన్ని. పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు. అయినా బడిలో ఉండాల్సిన సమయంలో తల్లి తోక పట్టుకుని తిరగడం నాకెందుకో అసహజం అనిపించింది. అదే అన్నాను, బడిలో వేయకుండా నీతో పాటు తిప్పుకుంటే వాళ్ళ భవిష్యత్ ఏం కాను అన్నాను. రేపో ఎల్లుండో మా ఆయన మనసు మారి వస్తాడు కదమ్మా, వీళ్ళని అక్కడే చదివిస్తా అంది. నాకు కొంత అర్థమై కొంత అర్థం కాలేదు. మనసు మారడమేంటే, మీ ఆయన ఈ ఊర్లో లేడా అన్నాను. ఆయన ఇక్కడెందుకుంటాడమ్మా, ఊర్లోనే కదా ఉన్నాడు చెప్పింది. ఏం చేస్తుంటాడే అడిగాను. అక్కడ రైతుల చేపల చెరువుకు కాపలా ఉంటాడమ్మా చెప్పింది. మరి తీసుకెళ్లడమేంటి అడిగాను. కృష్ణవేణి వెంటనే సమాధానం చెప్పలేదు. చిక్కుకుపోయానా అన్నట్టు చూసింది. దాని ముఖం చాలా అమాయకంగా కనిపించింది. తేరిపార చూస్తే దానిలో కొట్టొచ్చే అందం కూడా కనిపించింది. సాయంత్రం మీ అమ్మను పంపించు, జీతం కొంచెం బ్యాలెన్స్ ఉంది, ఇస్తాను చెప్పాను. నాకు ఇవ్వమని అడగడానికి దానికి మొహమాటం అడ్డుగా వచ్చింది. సాయంత్రం 7 అవుతుండగా లక్ష్మమ్మ వచ్చింది. దాంతోపాటు పిల్లల తల్లి కృష్ణవేణి కూడా వచ్చింది. అమ్మగారు, జీతం ఇచ్చారు కదమ్మా, మళ్ళీ రమ్మన్నారంట, ఎందుకమ్మా అడిగింది. దాని నిజాయితీ మళ్ళీ నచ్చింది నాకు. అది కాదే, నీ కూతుర్ని కాపురానికి పంపించవా అడిగాను. లక్ష్మమ్మకు విషయం అర్థమైంది. అమ్మగారు ఈ వివరాలు కూపిలాగడానికే పిలిచారన్న నిర్ధారణకు వచ్చింది. నిజానికి మొన్న ఊరెళ్ళింది బంధువుల శుభకార్యానికి కాదమ్మా, దీని పంచాయతీకే నాందిగా చెప్పింది. ఏం జరిగిందే ఆసక్తిగా అడిగాను. ఏం చెప్పమంటావమ్మా, 6 గాలం ఇక్కడ కష్టపడి సంపాదించిన డబ్బు పైసా పైసా కూడబెట్టి 50,000 ఇచ్చి వాడికి నా కూతుర్ని కట్టబెట్టాను. వెధవ, ఇంకా డబ్బులు కావాలని వేపుకు చస్తాడు, మొన్న మధ్య తాగుడుకు కావాలని దీని చెవికి ఉన్న కమ్మలు అడిగాడు. ఇది ఇవ్వనందిట. ఫోన్ ఆన్ చేసి మరీ కొట్టి వినిపించాడు. ఇక వాడితో కాపురం ఏంటని లాక్కొచ్చాను. 4 రోజులు అక్కడున్నా మా అయ్యే ఇంట్లోనే ఉన్నాం. వాడు పిల్లని తీసుకెళ్ళడానికి రాలేదు. ఇక లాభం లేదనుకుని వాడికి బుద్ధి రావాలని దీన్ని హైదరాబాద్కి తెచ్చేశాను, చెప్పింది లక్ష్మమ్మ. కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటున్న ఆయన మా మాటలు విని బయటకు వచ్చాడు. లక్ష్మమ్మ, మొగుడు పెళ్ళాల గొడవలో తలదూర్చి ఇలా తెచ్చేస్తే దానికి కాపురం ఏం కావాలి, కామెంట్ పాస్ చేశాడు ఆయన. ఇతరుల సంభాషణలో సహజంగా తలదూర్చని ఆయన మాట్లాడిన మాటలను యగాదిగా చూసి, మరేం చేయాలయ్య గారు, కన్నపేగు ఊరుకోదు కదా అంది. నాకు చప్పున మా అమ్మ లక్ష్మీకాంతం గుర్తొచ్చింది. ఆ రోజులు నాకు బాగా గుర్తు. శ్రీధర్ని నేను ప్రేమ వివాహం చేసుకున్నా. అప్పుడు ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. అసలే ముక్కుపైన కోపం ఉండే ఆయన వాళ్ళ బాస్ పైన గొడవపడి రాజీనామా చేసి ఇంట్లో ఖాళీగా కూర్చునేవాడు. ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని అతలాకుతలం చేశాయి. ఉన్న కొద్దిపాటు నగలు కూడా హరించుకుపోయాయి. ఆయనకు నాపైన చిరాకు పెరిగిపోయింది. అయిన దానికి కానిదానికి విరుచుకుపడేవారు. ప్రతిదీ తప్పుగా కనిపించేది. నేను ఎస్ అంటే నో అనేవాడు. 2-3 ట్యూషన్లు చెప్పి సంసారం నెట్టుకొస్తూ ఉండేదాన్ని. అప్పుడే శ్రీలేఖ పుట్టింది. మాటల సందర్భంలో అన్నాడు, మొన్న మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ ఎంఆర్ఓ కూతురిని చేసుకునుంటే 10 ఎకరాల కొబ్బరి తోట రాసిచ్చేవాడు. ఇవాళ ఉద్యోగం పోయినా మహారాజులా కాలు మీద కాలు వేసుకుని బతికేవాడివి అని చెప్పాడు, అన్నాడు నా ముఖం చూస్తూ. నేను పెద్దగా రియాక్ట్ కాకుండా అతడి ముఖం వైపే చూస్తూ ఉండిపోయేదాన్ని. మా అమ్మ రోజు బాధపడుతోంది. ప్రేమా దోమా అని ఆ దరిద్రపు దాన్ని కట్టుకున్నావు, ఏమైంది, దాన్ని చేసుకున్నావు, ఉద్యోగం ఊడింది అని తెప్పి పొడుస్తోంది అని అన్నాడు మరోసారి. మళ్ళీ నేను మాట్లాడలేదు. అతడికి సంపాదన లేదు, నేను సంపాదిస్తున్నాను. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేలిగో చూపుతున్నాడనిపించింది. రక్షక కవచాలు ఏర్పాటు చేసుకుంటున్నాడనిపించింది. అతడు దయాదాక్షిణ్యంగా నన్ను చేసుకున్నట్టు ప్రకటించడం, నన్ను నా శక్తికి మించి కృతజ్ఞత చూపాలనుకోవడం అంతా నరకంగా అనిపించేది. నిజానికి మా బంధువుల అమ్మాయిల్లో అందరికంటే నేనే అందగత్తెను. అందరూ నన్ను బి సరోజా అనేవాళ్ళు. పెళ్ళైన కొత్తలో నన్ను చూసి శ్రీధర్ చిట్టపాట చినుకులు పాట పాడేవాడు. నీ భార్య చాలా బ్యూటిఫుల్ రా అని అతడి బృందం కితాబిస్తుంటే అతడి ఛాతీ పొంగిపోయేది. అటువంటిది నా అందం అతడికి ఇప్పుడు చిల్లి గవ్వ కూడా సరికాకుండా పోయింది. శ్రీధర్తో ఎక్కువ కాలం గడపలేని అనిపించింది. ఒకరోజు ఏడుస్తూ మా అమ్మకు చెప్పాను. అమ్మా, ఈయనతో ఉండలేను, అక్కడికి వచ్చేస్తాను అని చెప్పాను. మా అమ్మ ముందు సమాధానం ఇవ్వలేదు. నిన్ను రెట్టించి అడిగిన తర్వాత, వద్దు, మంచో చెడో అతన్ని నమ్ముకుని వెళ్ళావు, చావో బ్రతుకో అక్కడే ఉండు, తేల్చి చెప్పింది. అమ్మ మనసు నాకు అర్థమైంది. నన్ను భరించడానికి ఆమె సిద్ధంగా లేదు. నాన్న అమ్మ మాట జవదాటడు. భర్తని వదులుకుని వస్తే నా భారం తనపై పడుతుందని, దానికంటే కూడా బంధువర్గంలో మరింత చులకన అవుతామని అమ్మ ఆలోచిస్తోందని అర్థమైంది. ఇవన్నీ చెప్పకుండా చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు కావాలన్న ముసుగు తొడుగుతుంది. అమ్మ హిపోక్రసీ నాకు నచ్చలేదు. అంతకంటే శ్రీధర్ దగ్గర బానిసత్వమే బెటర్ అనిపించింది. అదృష్టదేవత ఎందుకో నా వైపు కాస్త కనికరం చూపింది కాబోలు. శ్రీధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడు. కొద్ది కాలంలోనే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత చాలాసార్లు, సారీ సుమా, నిన్ను చాలాసార్లు హర్ట్ చేశాను కదూ అనేవాడు. మరికొన్నిసార్లు నువ్వు నా అదృష్టదేవతవు అనేవాడు. ఒకవేళ మీ అమ్మ వాళ్ళు నీ కంప్లైంట్కి స్పందించి తీసుకెళ్ళి ఉంటే నాకు శాశ్వతంగా దూరమయ్యేదానివి కదా, మై గుడ్నెస్ అనేవాడు. ఆ నేపథ్యమంతా గుర్తొచ్చే శ్రీధర్ స్పందించాడనిపించింది. అమ్మా వెళ్ళిరానా, లక్ష్మమ్మ అడిగింది. మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. లక్ష్మమ్మను వట్టి చేతులతో పంపడం ఇష్టం లేక, పిల్లలు వచ్చారు కదా, ఈ 500 ఉంచు అని పర్సులోంచి తీసి ఇచ్చాను. లక్ష్మమ్మ ముఖం వెలిగింది. కృష్ణవేణి కాపురానికి వెళ్ళలేదు, మళ్ళీ ఆరా తీశాను. ఇప్పుడు కృష్ణవేణి పర్మనెంట్గా మా ఇంట్లో పనిచేస్తూ బ్రతికేందుకే సిద్ధమైంది. నేను కదపడంతో బోర్ను ఏడ్చేసింది ఒకరోజు. వాడికి ఇక నా అవసరం లేదమ్మా, మా బంధువుల్లోనే వేరే పిల్లతో ఉంటున్నాడు, చెప్పింది. నాకు సూరు అనిపించింది. మళ్ళీ తనే, నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు, మీకెందుకు, నన్ను వెళ్ళనీయండి అని అరచిగోల చేసినా మా అమ్మ పంపలేదమ్మా, వెళ్తే మా మీద ఒట్టే అని ఒట్టేయించుకున్నారు అంది. అయ్యో, కృష్ణమణి జీవితం అడవి కాచిన వెన్నెలవుతుందా అనిపించింది. ఆ రాత్రి మా ఆయనతో చెప్పాను, లక్ష్మమ్మ మితిమీరిన జోక్యం వల్లే దాని కాపురం కూలుతుంది చెప్పాను. ఆయన కూడా ఏకీభవించాడు. పెద్దవాళ్ళు మొగుడు పెళ్ళాలని కలపాలే కానీ విడదీయకూడదు అని తీర్పిచ్చాడు. నేను కూడా నిజమే అన్నాను. ఆ రోజు మా అమ్మ నా కాపురంలో జోక్యం చేసుకుని ఉంటే నేను కూడా శ్రీధర్కి శాశ్వతంగా దూరమయ్యేదాన్ని కదా అనుకున్నాను. లక్ష్మమ్మ భర్త కాస్త దూరంగా ఉన్న ఇంకో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కుదిరాడని, అక్కడికి వెళ్ళిపోతున్నామని చెప్పి కృష్ణమేనిని కూడా తమతో తీసుకెళ్తున్నామని ఆమె స్థానంలో మరొక పని మనిషిని పెట్టి వెళ్ళింది. కాలం గిర్రున తిరిగింది. మా ఒక్కగానొక్క కూతురు శ్రీలేఖ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మా స్థాయికి తగ్గట్టు ఉండాలని కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మా బంధువుల కుర్రాడు అవినాష్కిచ్చి పెళ్లి చేశాం. వెనక ముందు చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో బాగానే లాంఛనాలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. 6 నెలలు గడిచింది. ఒకరోజు శ్రీలేఖ ఏడుస్తూ ఫోన్ చేసింది. అమ్మా, నేను ఇక్కడ ఉండలేనమ్మా, వచ్చేస్తాను అంది. ఏంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంత మంచి సంబంధాన్ని చూసి చేస్తే కాపురాన్ని కూలదోసుకుంటానంటున్నావు, నీకేమైనా మతిపోయిందా అన్నాను. అమ్మా, నీకు అక్కడికి వచ్చి అన్నీ వివరంగా చెబుతాను, నాన్నకు చెప్పి టికెట్ బుక్ చేయించమ్మా అంది. కాసేపు ఆందోళనకు లోనై సర్లేవే అని చెప్పాను. రాత్రి శ్రీధర్కి చెప్పాను. దీనికి అల్లరి కాస్త ఎక్కువ కదా, అల్లుడుగారు కేకలేసి ఉంటారు. శ్రీధర్ లైట్గా తీసుకున్నాడు. నేను కూడా అంతే అనుకున్నాను. హై స్కూల్ నుండి దాని అల్లరి వేషాలు నాకు తెలుసు. కడుపు నొప్పిగా ఉందని ఒకసారి, జ్వరమని ఒకసారి హాస్టల్కి పిలిపించుకుని తీరా వెళ్తే ఔటింగ్కి తీసుకెళ్ళమని గోల చేసేది. ఏడిపించడమే తప్ప ఏడవడం దానికి తెలీదు. 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. ప్లీజ్ మమ్మీ, నన్ను తీసుకెళ్ళండి మమ్మీ అంటూ మళ్ళీ శ్రీధర్కి చెప్పాను. ఎలాగైనా ఇండియాకు వచ్చి 4 రోజులైనా మనతో గడపాలని దాని ఎత్తు. అల్లుడుగారేమో దాన్ని వదులుకోవడానికి ఇష్టపడి ఉండరు. నా కూతురు నీకన్నా గ్లామర్ కదా, నవ్వుతూ చెప్పాడు శ్రీధర్. నా మనసు కీడు శంకిస్తున్నా అతడితో ఏకీభవించాను. 4 రోజులు శ్రీలేఖ నుండి ఫోన్ రాలేదు. చూసావా, అది మనపై అలిగింది, దొంగబడవకానా అన్నాడు మురిపంగా. వియ్యంకులతో మాట్లాడి తనకి ఫోన్ ఇవ్వమంటే వాళ్ళు నవ్వుతూ మీతో మాట్లాడనంటోంది, బహుశా అలిగిందేమో అనేవాళ్ళు. ఒకరోజు పిడుగులాంటి వార్త మమ్మల్ని కృంగదీసింది. మా గుండెలు బ్రద్దలయ్యాయి. శ్రీధర్ అయితే డీప్ షాక్కి లోనయ్యాడు. శ్రీలేఖ ఆత్మహత్య చేసుకుంది. విమానంలో శవాన్ని ఇండియాకు పంపిస్తున్నట్టు మెసేజ్ ఇచ్చారు. శ్రీలేఖ కర్మకాండలైన 3 రోజులకు ఒక ఉత్తరం మాకు చేరింది. అది శ్రీలేఖ దస్తూరి. అమ్మా, నాన్నలకు ఎన్నో ఆశలతో అమెరికా సంబంధమని నన్ను అవినాష్కిచ్చి చేశారు. ఇక్కడ మానవతా విలువలు లేవు. చాలా ఏళ్లుగా మా అత్త మామ అమెరికాలో స్థిరపడడంతో వీరికి భారతీయ సంప్రదాయం, సంస్కృతుల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. నన్ను అవినాష్కిచ్చి మీరు చేసేలోపే అతనికి ఇక్కడున్న 4-5గురు అమెరికా అమ్మాయిలతో సంబంధం ఉంది. పెళ్ళైన తర్వాత కూడా అతను మారలేదు. ఒక్కోసారి ఫ్రెండ్స్ అనే పేరుతో నేరుగా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను నిలదీస్తే, శ్రీ, ఇదంతా ఇక్కడ కామన్, ఇది బాడీ కెమిస్ట్రీ అని నవ్వేవాడు. నేను నిస్సహాయంగా ఏడుస్తూ ఉండిపోయేదాన్ని. నన్ను సంతోషపెట్టడం పక్కన పెట్టి నన్ను మనిషిగా కూడా చూసేవాడు కాదు. వేళకింత తిండి పడేస్తే చాలు అన్న స్పృహలోనే ఉండేవాళ్ళు. అత్త మామకు కంప్లైంట్ చేస్తే, మోడ్రన్ సొసైటీలో ఉంటూ ఏమిటిలా పల్లెటూరు బయతులా మాట్లాడుతున్నావు అని మా అత్త మామ కూడా కామెంట్ చేసేవాళ్ళు. ఇదంతా మీకు చెప్పుకుని తనివి తీరా ఏడవాలనుకుంటే మీరు కూడా నన్ను రిజెక్ట్ చేశారు. పెళ్లి చేశాం కదా, నీ చావు నువ్వు చావమన్నట్టు వ్యవహరించారు. అందుకే మమ్మీ డాడీ, నాకు బ్రతికిపోయిన ఆశ పోయింది. నా ఊహలు స్వప్నాలు అన్నీ కూలిపోయాయి. నా శవం ముందు వస్తుందో, ఈ ఉత్తరం ముందు చేరుతుందో నాకు తెలీదు. ఎప్పటికీ మీ బిడ్డగా పుట్టాలని, మీతోనే కలిసి జీవించాలని పరితపించే మీ శ్రీలేఖ. ఉత్తరం చదవడం పూర్తి చేసిన శ్రీధర్కి హార్ట్అటాక్ వచ్చింది. దాంతోపాటు పెరాలసిస్ కూడా దానికి తోడయింది. రాతి గుండె కాబట్టి నేను మాత్రం అలాగే శిలలా ఉండిపోయాను. శ్రీధర్కి అన్నీ మంచం పైనే. అతడికి సపర్యలు చేయడమే ఇక నా శేష జీవితం అనిపించింది. ఆ రోజు అనుకోకుండా మా పాత పని మనిషి కూతురు కృష్ణవేణి వచ్చింది. దాన్ని గుర్తుపట్టి ఎగాదిగా చూశాను. మెడలో బంగారు దండ, నల్లపూసల సేరు మెరుస్తూ ఉంది. మనిషి చాలా కళగా ఉంది. అమ్మా, నన్ను గుర్తుపట్టలేదా అడిగింది. కృష్ణవేణి నువ్వా అన్నాను. అవునమ్మా చెప్పింది. నువ్వు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నావా? మీ ఊరు వెళ్ళలేదా అడిగాను. ఇక్కడే ఉన్నానమ్మా. అదిగోండి, అక్కడ కొత్తగా పూర్తవుతున్న అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ మల్లేశాన్ని మనువాడాను చెప్పింది. నేను షాక్ అయ్యాను. వాణ్ణి వదిలేశావా అడిగాను విస్తుపోతూ. వాడికి నేను అక్కర్లేకపోతే నాకు మాత్రం వాడెందుకమ్మా? అందుకే మా అమ్మ మాట విని వాడికి నీళ్ళు వదిలేశాను చెప్పింది కృష్ణవేణి. నా బిడ్డను చచ్చేదాకా నేనే చూసుకుంటాను తప్ప ఆ సాడిస్టు గారి దగ్గరకు మాత్రం పంపనమ్మా. లక్ష్మమ్మ మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. శ్రీధర్ అచేతనంగా పడి కృష్ణవేణి మాటలు వింటున్నాడు.
నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో అండ్ నమస్తే అందరికి. నేను మీ మేఘన భరద్వాజ రంగరాజు వచ్చేసిన మీ ఫేవరెట్ షో రాగం విత్ మేఘం తెచ్చేసిన. మన సింగర్స్, మన పాటలు, ఇంకెందుకు లేట్? ట్యూన్ ఇన్ టు మై అండ్ మీడియాస్ రేడియో ఎవ్రీ సండే 9 AM to 10 AM. మర్చిపోకండి, మీరు నాకు కాల్ చేయొచ్చు. మనం ముచ్చట్లు పెట్టుకుందాం, పాటలు విందాం. ఓన్లీ ఆన్ రాగం విత్ మేఘం, ఎవ్రీ సండే 9 AM to 10 AM, మై ఇన్ మీడియా. నేను మీ మేఘన భరద్వాజ రంగరాజు, ఓవర్ అండ్ అవుట్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శనీశ్వరుని పట్టిన హనుమ. శనీశ్వరుడు ఎవరి జాతకంలోనైనా 7.5 సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరి. ఒక సమయంలో హనుమంతునికి ఏలినాటి శనిగ్రహ కాలం దాపురించింది. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతు నిర్మాణానికి బండలను తీసుకుని వచ్చి పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు వచ్చి, నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు. నన్నెందుకు అడగడం, నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు. హనుమంతుని వద్దకు వెళ్ళి, శని, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు. నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంతకాలం కుదరదన్నాడు హనుమంతుడు. సరే, ప్రస్తుతానికి 7.5 మాసాలు సరేనా అన్నాడు శని. హనుమ ఒప్పుకోలేదు. 7.5 వారాలు అంటూ కాలప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు. హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే 7 క్షణాలు మాత్రం తనను పట్టుకోవాల్సిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు. హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు. ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు. అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాలపై నెక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ.
సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై, అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్కటిగా సముద్రంలో వేస్తున్నాడు. ఆ బండరాళ్ల బరువు మోయలేక శనీశ్వరుని కనుగుడ్లు మీదకి వచ్చాయి. మరో పెద్ద బండరాయి హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన తక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు. మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది, నిన్ను నేను పట్టలేను అంటూ ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. హనుమంతుని ముందా కుప్పిగంతులు. నిర్మల భక్తితో, నిశ్చల మనసుతో శ్రీరాముని సేవలో నిమగ్నమయ్యున్న ఎవరినీ కూడా శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది.
పాలు నీ గడల కన్నా పంచాదార జిలకల కన్నా శ్రీరామని నామని కోరుతీరా.
పాలు నీ కడల కన్నా దండన పుంజితమావంతు
దండన పుంజితమావంతు
తప్పులు చేయుతమావంతు
దండన పుంజితమావంతు
పాపం చేయుతమావంతు దయ చూపించడలేని సంతు
శ్రీరామ ఓ శ్రీరామ నీ నామందు ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో శ్రీరామ నీ నామందు రుచిరా
శ్రీమద్రమారవణ గోవిందం నాచినేకిల నాచిక మాచి కోటికే పలు నీతులు నేచి
నాచినేకిల నాచిక మాచి కోటికే పలు నీతులు నేచి
మహిమలెన్నో చూచిన దేవ మము గోవారాలేవ నాచినేకిల నాచిక మాచి కోటికే పలు నీతులు నేచి మహిమలెన్నో
నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీడియా శ్రోతలకు నమస్కారాలు. నేను రాజగోపాల్ గురుపుటూరి. గత వారం వినదగునెవ్వరు చెప్పిన అనే పేరుతో ఒక సాహిత్య సంచిక కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ప్రతి వారము ఒక చక్కటి దేశభక్తి గీతం కానీ, ఒక జానపద గేయం కానీ, లేదా లలిత సంగీతంలో అందరినీ అలరించిన ఒక మంచి పాటను కానీ, దాంతోపాటుగా సంస్కృత భాషలోని ఒక చక్కటి శ్లోకం లేదా తెలుగు భాషలో ఒక చక్కటి పద్యం, దానితో పాటుగా ప్రముఖ రచయితల కలం నుంచి జాలువారినటువంటి మంచి కథలలో కొన్ని, ప్రతివారం ఒక కథను మీకు పరిచయం చేయాలని, అప్పుడప్పుడు పుస్తక పరిచయాలు, నచ్చిన సంపాదకీయాలు కూడా వినిపించాలని ప్రయత్నం. ఈ కార్యక్రమాన్ని వినండి, మీ గమనించండి. మీ అమూల్యమైన సూచనలు, సలహాలతో ఈ కార్యక్రమం ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో చెబితే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా రూపొందించుకుందాం. ఇది మీ కార్యక్రమం వినదగునెవ్వరు చెప్పిన. ఈ విషయాలన్నీ పాత తరానికి గుర్తు చేయడం, కొత్త తరానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ధన్యవాదాలు. రాజగోపాల్, గురుపుటూరి.
ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి సో అదండి మరి శరత్ చంద్ర గారు రాసినటువంటి నాన్న పులి అనే కథ. అలాగే హనుమంతుడు ఏ విధంగా శని ప్రభావం నుంచి తప్పించుకున్నాడు, అసలు ఏ విధంగా శనినే భయపెట్టి పారిపోయేలా చేశాడు అనేది చెప్పేటటువంటి ఒక చిన్న పిట్ట కథ. భారతి గారు చాలా బాగా చెప్పారు కదా. మరి ఇవాళ చిత్రం బడారే విచిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి అంటే సోమవారం చిత్రం బడారే విచిత్రంలో మీకు రెగ్యులర్ టాపిక్సే, కాకపోతే కొంచెమైన లైటర్ నోట్, ఎందుకంటే మండే కదా, మరీను అసలు భయంకరంగా అన్ని కరెంట్ అఫైర్స్ అవి ఇవి అన్నీ చెప్తూ ఉన్నాను. అందులో కరెంట్ అఫైర్స్ అనగానే మనకి మామూలుగా అప్పుడు జరిగేటటువంటి విషయాలు అని అనుకుంటే ఇప్పుడు అసలు పాజిటివ్ థింగ్స్ ఏం జరుగుతున్నాయని ఆలోచిస్తే కనుక అది కొంచెం తక్కువే కాబట్టి ఆ రోజుని చెప్తాను నేను ఎట్లాగూ మీరు కాస్త రిఫ్రెష్ అయ్యే విధంగా. సో ప్రస్తుతానికి మటుకు ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
సాధనలే దేవి పూజా నాద సాధనలే దేవి పూజా నాద సాధనలే దేవి పూజా నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే
నా హృదయము ఊగిసలాడే తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ
నీయానతి లేకున్నచో విడలేనో పిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము దివి మల్లె పందిరి వేసే
గుబి పెళ్ళి పీతను వేసే పెళ్ళి పీటను వేసే
నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములోయనలోనే
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న
నమా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే.
అయ్యో పాపం,
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే. కపటాలు మానేసి నా మదిలోన, కపటాలు మానేసి నా మదిలోన, కాపురము చేయండి కలకాలము. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు, ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏమండోయ్
పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు, రానే రావు పొరపాట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముద్దట్లు. కలసిన మాదిరి ఆలు మగలు ఉండాలి. గువ్వల జంట కులికే రీతిగా నవ్వుల పంట పండాలి, నవ్వుల పంట పండాలి.
చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు.
కోరిన మగవాడే తీయన,
కొత్త కుండలో నీరు తీయన, కోరిన మగవాడే తీయన,
కొత్త కాపురం చక్కని వరము కోరిక తీరు రై రయ్యన.
చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు.
వలపు తోటలో పూల బాటలే వేయాలి.
అన్యోన్యంగా దంపతులకు కన్నుల పండుగ చేయాలి, కన్నుల పండుగ చేయాలి. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు. ఇద్దరి మధ్య పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు, రానే రావు పొరపాట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు.